ఇప్పుడు నేను దాన్ని కంటిన్యూ చేయండి. నేను ఆ క్లాస్ ఐదో శ్లోకం 4వ అధ్యాయంలో 5వ శ్లోకం టిక్ పెట్టుకోండి. వీలవుతే ఇవాళ రాత్రి ఈ 2 శ్లోకాలని మీరు ఖండతాపట్టండి. ఖండతాపట్టమంటే ఖండతాపట్టండి. మీరు నేను ఎందుకు ఖండతాపట్టాలి, నేను పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ముసలాన్ని అయిపోయాను అని అందుదు. 2 సార్లు చదివితే వచ్చేస్తుంది. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నువ్వు నేను కూడా కలిసి అనేక జన్మలు ఎత్తాము. అర్జునుడు ఎప్పుడెప్పుడు పుట్టాడో, కృష్ణుడు కూడా అప్పుడప్పుడే పుట్టాడు. అది అర్థం, అది ఆ శ్లోకం అర్థం. అది బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి, అవంతా నాకు తెలుసు. నత్వం వేత్త పరంతప, అది నువ్వు మర్చిపోయావు. ఇది ఎవరు ఎవరికి చెప్తున్నారు? మరి శ్రీరామ శర్మ ఆచార్య, నువ్వు నా శిష్యుడివే అని చెప్పినప్పుడు, ఆయన శిష్యుడే కదా మనం, ఆయన చెప్తున్న పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. శ్రీరామ శర్మ ఆచార్యకి ఆయన గురువు నువ్వు నా శిష్యుడు అని చెప్పినప్పుడు, శ్రీరామ శర్మ ఆచార్య మీరు నా పని చేస్తున్నారు కనుక నేను మీ శిష్యుణ్ణి అని చెప్పినప్పుడు, ఎప్పుడెప్పుడు ఆయన పుట్టారో అప్పుడప్పుడు మనము ఆయనతో పుట్టి ఉంటాం కదా ఈ శ్లోకం ఆధారంగా. అంచేత రామకృష్ణ పరమహంసగా ఆయన పుట్టినప్పుడు ఆయనతో మనం గ్యారంటీగా ఉండి ఉంటాం కదా. సమర్థ గురు రామదాస్గా ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనతో మనం ఉండి ఉండాలే కదా. కబీర్ దాస్గా ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనతో మనం ఉండి ఉంటామే కదా. అది జ్ఞప్తికి తెచ్చుకోండి. ఆ కంటిన్యూషన్లో ఉన్నారు మీరు. మీరు మూర్ఖుల్లాగా పిచ్చివాళ్ళలాగా ఈ కుటుంబము ఇది అనుకుంటే ఆయన మాత్రం ఏం చేయగలడు? కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని రుణానుబంధాల వల్ల మీరు పుట్టుండవచ్చు. ఎక్కడో అక్కడ పుడతారు, దానికేముంది? పుట్టిన బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్తం వేత్త పరంతప. నాకు తెలుసు, అది నీకు తెలియటం లేదు. నేను చెప్తున్నాను నీకు అంటున్నాడు. నీకు తెలీదు, ఓకే, నేను చెప్తున్నా కదా. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు? కానీ ఆయన ఒక్కడేనా? ఇప్పుడు మనకు ఇంకోడు ఉన్నారు, సిద్ధిసాయి. సిద్ధిసాయి వెనకాతల గురించి చెప్పాడు, తన జన్మ గురించి చెప్పాడు, ప్రస్తుతం ఆయన సత్యసాయిగా ఉంది చెప్పింది, రాబోయేటటువంటి ప్రేమసాయిగా ఉన్నాం. అది మనం అర్థం చేసుకుని దాని మీద గౌరవం ఉంచుకున్నాం. ఎందుకు? మనకి ఆయనకి లింక్ ఉంది కనుక. లేకపోతే రాలేము ఇక్కడికి. నా పావురం ఎక్కడ ఎగురుతున్నా కూడా నేను కట్టేశాను దానికి కాలికి తాడు, నేను లాక్ వచ్చేస్తానంటాడు ఆయన వెంకయ్య స్వామి. ఇంచేత మీరేదో అనుకుంటున్నారు, మేము డబ్బు ఖర్చు పెట్టి వచ్చాం, డబ్బు ఉంది కనుక వచ్చాం, మాకు వీలుంది కనుక వచ్చాం, రిజర్వేషన్ ఉంది కనుక వచ్చాం, ట్రైన్ మిస్ అయిన వాళ్ళు వచ్చారు, వద్దాం అనుకున్న వాళ్ళు రాలేదు. లింక్ ఉంటేనే వస్తారు. మీకు అర్హత ఉంది, అది నేను చెప్పేది. లింక్ ఎవరెవరితో ఉందో మీది లింక్ చూసుకోండి. ఆ లింకులు మర్చిపోయి ఈ లింకులు పట్టుకుని ఎన్నాళ్ళని వేళ్లాడతాను. మీరు వేళ్లాడితే ఏమొస్తుంది మీకు? ఏది రాదు, అంతే ఇలాగే ఉంటారు మీరు. మరి ఆ దమ్ము తెచ్చుకోవాలి. అందుకు చెప్పేది, మీకు అర్హత పెంచుకుంటే మీరు ఇలాగే, నేను ఒక సాధారణ గృహిణిని, ఒక సాధారణ ఉద్యోగస్తుని, ఒక సాధారణ కంప్యూటర్ ఆపరేటర్ని, ఇంతే నా జీవితం, నేను బ్యాంక్ ఆఫీసర్ని, ఇంతకంటే ఇంకేం లేదు, తిండి తింటాం పడుకోవటం, ఇంతే నా జీవితం అనుకో. లేదు, ఏం చెప్తున్నాడు అక్కడ? సాయి వెంకటేశ శ్రీరామ్ 3 మాటలు కలిపారు మీకు. ఆ మంత్రాన్ని మీరు చేసుకోగలుగుతున్నారు అంటేనే మీకు ఆ లింక్ ఉందని, లేకపోతే చేసుకోలేరుగా. అసంభవం, మీకు అర్హత లేని ఏం రాదని చెప్తున్నా కదా. కానీ వచ్చింది మిస్ చేసుకోగలరు, ఆ అర్హత ఉంది మీకు. యు హ్యావ్ దట్ ఎబిలిటీ. కానీ అర్హత లేదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఉంటున్నారుగా, కానీ వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకునే అవకాశం చేసుకోకండి. మీరు దీన్ని అవగాహన చేసుకుందాం. ఈ టాపిక్ మీద నేను రేపు ఎల్లుండి కూడా మీకు చెప్తాను. నేను ఇంచేత మొదటి సంకల్పం ఏంటి అంటే, పృథ్వీ పైన స్వర్గావతరణకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. శాయశక్తులా అంటే శాయశక్తులా అని అర్థం తప్ప, పొద్దున్న 5 నిమిషాలు నేను జపం చేసుకున్నానండి, 3 నిమిషాలు జపం చేసుకున్నానండి అంటే కుదరదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అందుకే ఏ ప్రతిజ్ఞ చేయించుకున్నా మనోవాక్కాయ కర్మలా కరెక్ట్గా ఉంటానండి. శాయశక్తులా అంటే ఇంకా అంతకంటే మీకు సామర్థ్యం ఉండకపోతే అది వేరే విషయం. మీ సామర్థ్యం మీరు ఆలోచించుకోండి. దాని గురించి పక్క వాళ్ళు ఎవరు ఏమన్నా మీరు వినొద్దు అని ఇప్పుడే చెప్పాయి కదా. మళ్ళీ మీరు ఇంకా చేయగలరండి అన్నా మీరు వినొద్దు. నేను చెప్పినా మీరు వినొద్దు. ఎవరు నిర్ణయించుకోవాలి? మీరే. నేను శాయశక్తుల పృథ్వీపైన స్వర్గావతరణకి ప్రయత్నిస్తున్నానా? ఏం ప్రయత్నం చేస్తున్నాం, ఎలా ప్రయత్నం చేస్తున్నాం అది మనం చర్చ చేసుకుందాం మనం. కానీ వాటన్నిట్లో కూడా బేసిక్ ఏంటి అంటే సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయన్ అనేటటువంటి ఈ సాధన బేసిక్ అనమాట. ఇది అంటే ఆహారంలో భోజనంలో అన్నం లాంటిది. రైస్ ఉంటే మిగతా అది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మంచినీళ్ళు వేసుకునైనా తాగేస్తాం. ఇది లేదనుకోండి ఎంత పిండి వంటలు పెట్టినా లాభం లేదు. అంచేత ఈ ప్రాక్టీస్ మాత్రం శాయశక్తులా చేయండి. రాత్రి మెలకు వస్తే లేచి కూర్చుని చేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశంలో, చాలా అద్భుతమైనటువంటి వాతావరణంలో ఈ నెల రేపు వచ్చేటటువంటి పూర్ణిమ, ప్రపంచాన్ని మార్చివేసేటటువంటి పూర్ణిమ అని జ్వాలాకుల మహర్షి చెప్తాడు. సంవత్సరంలో మూడు పూర్ణిమలు ప్రపంచాన్ని మార్చివేస్తాయట. ఏప్రిల్ పూర్ణిమ, మేలో వచ్చే పూర్ణిమ, జూన్లో వచ్చే పూర్ణిమ. ఈ మూడు మూడు రకాలైనటువంటి, ఒకటి ఆలోచనలు మారుస్తుంది, ఇంకోటి వాక్కుని మారుస్తుంది, ఇంకోటి ఆచరణను మారుస్తుంది. ఈ పూర్ణిమ ఆచరణలను మార్చేటటువంటి పూర్ణిమ. దానికోసం స్పెసిఫిక్గా ఇక్కడికి రమ్మన్నది అందరినీ కూడా. రేపు ఆ పూర్ణిమ, రేపు రాత్రి మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. ఎప్పుడు వీలవుతే అప్పుడు, ఎలా వీలవుతే అలా కలిసి చేసుకోండి. ఒకవేళ ఎవరైనా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే, కబుర్లు చెప్తూ ఉంటే, మనం వచ్చింది అందుకే కదా, మీరందరూ చేరింది ఇక్కడ అందుకే కదా, అవకాశం పోగొట్టుకోకండి. ఇవాళ రేపు రాత్రి మెలకు వస్తే రాత్రి చేసుకోండి. మీకు అలసట ఉండదు. అసలు ఆ శ్వాస గమనిస్తూ ఉంటే నిద్ర అవసరం ఉండదు మీకు. మీకే తర్వాత 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 అర్థమవుతుంది అదంతా కూడా. కానీ ఇదంతా కరెక్ట్గా జరగాలి అంటే ఆసనాలు మీరు చాలా శాశక్తిలా ప్రయత్నించండి. ఆసనాల ద్వారా శరీరాన్ని లొంగదీయటానికి కొంచెం ఆసనాలు నేర్పేటటువంటి వ్యక్తులు, తెలుసున్నటువంటి వ్యక్తులు నిద్రపోకుండా, స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ కొంచెం చెప్పండి మనుషులకి. పొజిషన్ కరెక్ట్ చేయండి. అక్కడ మీరు ఆసనాలు ఎంతసేపు వేశారు అని కాదు, మీకు ఆ కరెక్ట్ పొజిషన్ అర్థమైందా లేదో మీరు చూసుకోండి. అందరికీ చెప్పేది మీరు ఆసనాలు కరెక్ట్గా మొదటి రోజు వేయలేరు. ఐదు ఆరు నెలలు పట్టొచ్చు కరెక్ట్ ఆసనాలు వేయటానికి. కానీ కరెక్ట్ పొజిషన్ ఎలా రావాలో మీకు అర్థమైపోతే ఇంటి దగ్గర వేసుకోవచ్చు. మీరు దాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేసి చెప్పండి అందరికీ. సరేనా? రెండో నిర్ణయం మనం తీసుకుంటున్నాం, మా జీవితాలను వేదాలకు అనుగుణ్యంగా మార్చుకుంటాము. మా జీవితాలను వేదాలకు అనుగుణ్యంగా మార్చుకుంటాము. ఇది అర్థం చేసుకోండి. ఇది కూడా రేపు క్లాస్, రేపు ఎల్లుండి క్లాసుల్లో చెప్తాను నేను. మన నిర్ణయం ఇది, ఒకటి పృథ్వీపై సర్గావతరణ, రెండోది జీవితాన్ని వేదాలకు అనుగుణ్యంగా మార్చుకుంటాం. ఇప్పుడు మన జీవితాలు ఒక భ్రష్టు పెట్టినటువంటి విదేశీ కుట్రకి లోనైనటువంటి విద్యను మనం నేర్చుకుంటున్నాము. ఎవరైనా పేరు నాకు గుర్తు రావటమే. మెకాలే చాలా స్పష్టంగా రాశాడు, 90 పేజీలు ఉత్తరం రాశాక, ఐ హ్యావ్ డెస్ట్రాయిడ్ ఇండియా, భారతదేశాన్ని నేను నాశనం చేసేసాను, మీరు నిశ్చింతగా భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోండి, భారతదేశం స్వతంత్రం అయిపోయినా కూడా మనకి బానిసే, బికాజ్ ఐ హ్యావ్ స్పాయిల్డ్ ఇట్స్ ఎడ్యుకేషన్, భారతదేశం యొక్క విద్యా వ్యవస్థను నాశనం చేసేసాను నేను. ఆ నాశనం చేసినటువంటి విద్యా వ్యవస్థ మనం నేర్చుకుంటున్నామని తెలిసినా కూడా ఒక్కడు మాట ఎత్తటం లేదు. ఎందుకంటే అందరూ బానిసలే కనుక. మరి మనం బానిసలం కాదు కదా, మనం ఎందుకు ఎత్తకూడదు నోరు? ఆ మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు బానిసలు, వాళ్ళు మనం బానిసలం కాదు కదా. మనకి అర్థమైంది కదా, మన విద్యా విధానంలో లోపం వచ్చింది. ఏంటా లోపం? విద్య నేర్చుకున్నవాడు అడుక్కు తినాల్సిందే, అది లోపం. ఈ నేటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపం ఏంటి అంటే, వాడికి ఉద్యోగం లేకపోతే చచ్చాడేవాడు, అంత చదువుకున్నవాడు కాదా? అంత గొప్ప చదువు చదివించడానికి మీరు వెంపర్లాడిపోతున్నారే. మా వాడికి చదువు రావటం, నా దగ్గరకు వచ్చి తీసుకొచ్చి ఆశీర్వదించండి మాస్టర్, వీడికి విద్య రావాలి, చదువు రావాలి, నేను పెద్ద కన్ఫ్యూజ్ అవుతాను, అడుక్కు తినే చదువు వాడికి రావాలి అని నేను ఆశీర్వదించాలా అక్కర్లేదా? తర్వాత నాకు చాలా ధైర్యం వస్తుంది, నేను అంటే జరిగిపోతే ఇంకేమని నేను ఊరుకుంటాను, నేనంటే జరిగిపోతే ఏమీ అవదుగా. కానీ ఆ ప్రశ్నలు అడగటం కూడా మనకి రాదు అసలు. మావాడు చదువుకోవాలని ఏంటి? ఎందుకు ఆ పనికిరాని చదువు? వాడు ఇంజనీర్ అవుతేనే, డాక్టర్ అవుతేనే, ఏమవుతేనే, ఉద్యోగం లేకపోతే అవుట్ వాడు. అందుకే నేను ఉదాహరణ చెప్తాను, నేను మీరు చాలా జాగ్రత్తగా ఉదాహరణ గుర్తుంచుకుని, ఎప్పుడైనా వాడికి చదువు రావటం లేదు, వాడు చదువుకోవాలి అనిపిస్తే ఈ ఉదాహరణ గుర్తుంచుకోండి. బాంబేలో బెగ్గర్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ఉంది, అడుక్కునే వాళ్ళ అసోసియేషన్. అడుక్కునే వాళ్ళ అసోసియేషన్ ఏం చేస్తారు అంటే వాడలు పంచుకుంటారు, ఈ రోడ్డు నీది, ఈ రోడ్డు నీది, ఈ రోడ్డు నాది. పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి వాళ్ళల్లో వాళ్ళకి. అప్పుడు మామ ఏం చేస్తాడు, తను అడుక్కునే ఇది ఉంది చూసారా, నువ్వు కూడా అల్లుడు నాతో పాటు ఇక్కడ అడుక్కోవచ్చు, లేకపోతే నేను ఇంకా ఈ రోడ్డు మీద అడుక్కోవటానికి వెళ్ళాను, నేను నీకు ఇది ఏమంటారు వరకట్నంగా ఇస్తాను. అలాగా మనం కూడా ఈ చదువు పేరుట ఇంజనీర్గానే నువ్వు అడుక్కు తిను బతుకునైనా ఇంకో విధంగా నువ్వు అడుక్కోవటానికి వీలు లేదు అని వాడి జీవితాన్ని నాశనం చేశారు. వాడికి ఆ చదువే చెప్పించారు మీరు, ఆ చదువు వాడికి వచ్చి ఉండకపోతే వాడు ఇంకో విధంగా అడుక్కు తినేవాడేమో, ఏ అడుక్కు తినేవాడో మనకి తెలియదు. కొంచెం ఆ తీవ్రత అర్థం చేసుకోండి, ఎలా నాశనం అయిపోయాము మనం. ఆ చదువుని పట్టుకుని ఆ చదువు రావటం లేదో, ఆ చదువు రావటం లేదో, ఆ యూనివర్సిటీస్ గ్యారంటీగా మూతబడతాయి, ఖచ్చితంగా మీ వల్లే మూతబడతాయి. ఆ వేద విద్య గురించి మాట్లాడుతున్నాను నేను. ఏ వేద విద్య అవుతే తెలుసుకుని శరీరం వదిలేసినటువంటి సిద్ధిసాయి దగ్గరికి ఈ అడుక్కు తినే వాళ్ళందరూ పరిగెత్తికి వస్తున్నారు. ఈ ఇంజనీర్స్, ఈ డాక్టర్స్, ఈ మినిస్టర్స్ చచ్చినట్టు వస్తున్నారా లేదా? ఏడైనా ఎవడూ లేడు అక్కడ. కేవలము ఆ వేద విద్య ఉన్నది. ఆ వేద విద్య మనం నేర్చుకుంటాము, ఇతరులకి నేర్పుతాము అనేటటువంటి ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం మనం. అది నేర్పండి మీ పిల్లలకి దమ్ముంటే. కానీ మరి ఇది చదివించాలా అక్కర్లేదా? చాలా మంది నన్ను అడుగుతారు. మరొకటి ఇదేం చేయమంటారు మాస్టారు, నేనేం చేస్తున్నాను చూడవయ్యా, నేను ఆ అడుక్కు తినే చదివేగా చెప్తున్నా తెలిసి. మీరు అదే చేయండి, చేసేదేముంది? ఆ వేద విద్య ఎప్పుడైతే వస్తుందో భారతదేశానికి, భారతదేశంలో ఈ విద్య అసలు ఉండదు. ఈ విద్య ఎప్పుడూ లేదు. రత్నగర్భ అని భారతదేశానికి పేరున్నది, ఈ విద్య ఎప్పుడుంది అక్కడ? కానీ అందరూ భారతదేశానికి పరిగెట్టుకు వచ్చేవాళ్ళు, తక్షశిల, నలంద. అలాంటిది ఆ విద్యను వదిలేసి, అందరినీ మన వైపు ఆకర్షించుకునే విద్యను వదిలేసి మనం పోతాము అని ఏడుస్తూ కూర్చుంటే, నువ్వు పో, నేను చేసేదేముంది? కానీ పద్ధతి కాదు. కానీ మరి మీరు వెళ్తారా మాస్టారు? వెళ్తా. మీరు చదువు చెప్తున్నారా మాస్టారు? చెప్తున్నా కదా చదువు. కానీ వేద విద్యను నేర్చుకోవటానికి మీరు పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఖచ్చితంగా కేటాయించుకోండి. మాకు టైం ఉండదు మాస్టారు. ఎందుకు మోసం చేసుకుంటారు మీరు? టీవీ చూడటం లేదా, న్యూస్ పేపర్ చదవటం లేదా, పక్కింటి వాళ్ళతో మాట్లాడటం లేదా, స్నేహితులతో బయటకు వెళ్ళటం లేదా? ఆపండి ఆ టైం అంతా. మీకు 4 గంటలు కాదు, కావలసినంత టైం వస్తుంది. ఆ టైంలో ఈ వేద విద్యను మనం నేర్చుకుందాం. మనం వేదాలు ఎలా జీవించమని చెప్తున్నాయో అలా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అది 2వ సంకల్పం. వేద విజ్ఞానాన్ని, వేద విజ్ఞానాన్ని పరిపూర్ణముగా అలవరించుకుని అలాగే జీవిస్తాను, నా జీవితం అలాగే ఉంటుంది. గాంధీ అలా జీవించగలిగాడు విదేశీయుల కాలంలో. అహింస, గాంధీ మొత్తము కూడా అహింస మీదే కదా. అహింస అంటే ఏంటి? పతంజలి యోగ సూత్రాలలో మొదటిది, యమ నియమాలలో మొదటిది. అది ఒక్కటి పాటించి ఆయన భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చేశాడు యుద్ధం లేకుండా. వేద విజ్ఞానం మొత్తము కూడా పతంజలి యోగ సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో యమ నియమాలు మొదటివి, అందులో మొదటిది అహింస. అది ఒక్కటి పాటించడానికి ప్రయత్నం చేశాడు ఆయన, పూర్తిగా పాటించలేదు. ఆయన ఆయన పుస్తకాల్లో రాసుకుంటాడు, పాటిస్తేనే భారతదేశం స్వాతంత్రం అయిపోతే. ఆ వేద విజ్ఞానం అయినటువంటి పతంజలి యోగ సూత్రాలు పూర్తిగా నేర్చుకున్నటువంటి వ్యక్తులు ఏమవుతారు? ఇంచేత ఈ యోగ విద్య నేర్చుకోవటానికి ఆధారం అంటే పతంజలి యోగ సూత్రాలు. 195 లైన్లు ఉన్నాయంటే అందులో, 195 సూక్తాలు. ఎలాంటివి అవి? అధ యోగానుశాసనం మొదటి సూక్తం. ఎంత చిన్న లైనో చూడండి. అధ యోగానుశాసనం అంటే ఏమిటి? యోగం అంటే క్రమశిక్షణ, అనుశాసన. అదేగా మనం నేర్చుకుంటున్నాం. ఇలా ఉంటాయి చిన్న చిన్న లైన్స్. అలాంటి 195 లైన్స్ మొత్తము ప్రపంచం యొక్క మానవ జాతి చరిత్రను మార్చివేస్తుంది. మీరు చేసినా చేయకపోయినా రాబోయేటటువంటి 4 ఏళ్లలో అన్ని యూనివర్సిటీస్లో కూడా పతంజలి యోగ సూత్రాలు స్పెషల్ క్లాసెస్గా జరపబడతాయి. కోర్సుగా జరపబడితే కోర్సుగా జరపబడుతుంది, కోర్సుగా జరపబడకపోతే స్పెషల్ కోర్సుగా జరపబడుతుంది. ఇంచేత మీకు కొంచెం బుద్ధి ఉంటే మీరు నేర్చుకోండి ఆ 195 సూత్రాలను. మీ పిల్లలకి ఖండతా పట్టించండి. అది దాని లైన్స్ కనుక పట్టిస్తే ఆ టీచర్స్ అప్పుడు చాలా అవసరం అవుతారు. అప్పుడు విదేశీయులు ఎవరో వచ్చి నేర్చుకుని వాళ్ళు చెప్తూ ఉంటే వారి దగ్గర మీ పిల్లలు నేర్చుకుంటారా, లేకపోతే మీ పిల్లలకి మీరు ఇది నేర్పి వాళ్ళు మీ దగ్గర నేర్చుకుంటారా అనేటటువంటి డెసిషన్ మాత్రం మీదే. జరిగేది మాత్రం ఇదే, డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నారు గురువులందరూ కూడా. ఇది నేను చెప్పే మాటలు కాదు, జ్వాలాకుల మహర్షి శ్రీకృష్ణుడితో పాటు జీవిస్తూ ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నాడు, ఆయన ద్వారా వస్తున్నటువంటి మాటలు ఇవంతా కూడా. ఇంచేత పతంజలి యోగ సూత్రాలు నేర్చుకోండి. ఎందుకు ఏడుస్తూ కూర్చుంటారు, నాకు ఈ కోరిక తీరటం లేదు, ఆ కోరిక తీరటం లేదు, నాకు నిద్ర పట్టడం లేదు, అది పట్టడం లేదు. నేను నిద్ర పట్టకపోతే పతంజలి యోగ సూత్రాలు పట్టు కూర్చో, నువ్వు ఏంటిట నువ్వు చేసే ఘనకార్యాలు నాకు అర్థమయ్యే కాదు అసలు, నీ రోగం ఏంటో నాకు అర్థం కాదు అసలు. చెప్తున్నాం కదా ఇది చెయ్యండి అని, మరి చెయ్యకపోతే ఎవడు చేస్తాడు? అర్హత ఉన్న మీరే చెయ్యకపోతే, క్లాసులో చేరినటువంటి వాళ్ళే పాఠాలు నేర్చుకోకపోతే రోడ్లో పోయే వాళ్ళని ఏం చెప్తాను నేను? వాడు విండుగా నా మాట అసలు, వాడికి చెప్తే నువ్వు ఇవ్వరా నాకు చెప్తాను అంటాడు. మీకు అర్హత ఉంది కనుక వింటున్నారు. మీరెవరండి మీరు చెప్పడానికి, మేము పెద్దవాళ్ళం అని మీరు అంటలేదు కదా. ఎందుకు అంటలేదు? తెలుసు కనుక అది కరెక్ట్ అని, కానీ ఆచరించే దమ్ము రావటం లేదు. ఆ దమ్ము తెచ్చుకుందాం మనం. మనోవాక్కాయ కర్మల, మీ మనస్సుకు అర్థమవుతోంది ఇది కరెక్ట్ అని, మీ మనస్సుకు తెలుస్తోంది ఇదే మార్గం అని, ఈ మార్గాన్ని లైన్లో పెట్టుకోండి. పతంజలి యోగ సూత్రాలు మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పండి. రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు పెద్దలు ఎవరైనా ఉంటే మేము ఏదో సాధనలు చేస్తున్నాం అనుకోండి, ఆ పిచ్చి సాధనలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాం మీకు తెలియదు అసలు. ఆధ్యాత్మికత అంటే ఏంటో చెప్పింది చేయండి, గురువులు చెప్పింది. పతంజలి యోగ సూత్రాలు ఏ వయస్సులో అయినా మీరు నేర్చుకోండి, పిల్లలకి నేర్పించండి. అసలు పిల్లలకే అది మీరు చెప్పగలిగితే మీరు చాలా గొప్ప పని చేసినట్టు. ఏం జరుగుతుంది దీనివల్ల? మన రెండో సంకల్పం నెరవేరుతుంది. ఏంటా సంకల్పము? వేదమయ జీవితాన్ని, అంటే న్యాచురల్ వే ఆఫ్ లివింగ్, వేదమయ జీవితం అంటే న్యాచురల్ వే ఆఫ్ లివింగ్కి మీకు అర్హత వస్తుంది. ఆ న్యాచురల్ వేలోనే ఆనందం ఉందంతా కూడా. బ్యాక్ టు నేచర్, బ్యాక్ టు నేచర్ అనేగా ఇప్పుడు చెప్తున్నాం. మూడో సంకల్పం ఉంటుంది. ఆ మూడో సంకల్పం ఏంటి అంటే శాంతి మొట్టమొదట, సమృద్ధి రెండోది, దాని తర్వాత మూడోది, మూడోది సుఖము. శాంతితో స్టార్ట్ చేయాలి. శాంతి, సమృద్ధి, సుఖము అందరికీ, నా ఒక్కడికే కాదు, ప్రపంచంలో ఉన్న కోట్ల కోట్ల ఈ మానవ శరీరధారులందరికీ కూడా ముందు శాంతి రావాలి, తర్వాత సమృద్ధి రావాలి, తర్వాత సుఖం రావాలి. సమృద్ధి వస్తుంది కానీ శాంతి సుఖం లేదు ఇప్పుడు. ఇంచేత మీరు రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు. సమృద్ధి వల్ల సుఖము శాంతి రాదు, శాంతి నుంచి సమృద్ధి వస్తుంది, సమృద్ధి నుంచి వచ్చేటటువంటి సుఖము ఎథనల్గా ఉంటుంది. ఇంచేత ఇవాళ మనము ఈ కొన్ని సూత్రాలు మనం నేర్చుకుందాం. మనం ఏం చేయబోతున్నాం, కొన్ని సూత్రాలే కాదు ఇవి, జన్మ జన్మలకి కూడా మానవ శరీరధారి అయినటువంటి వాడు పాటించవలసినటువంటి జీవిత లక్ష్యాలు. మొట్టమొదటి ఏంటి అంటే ఎట్టి పరిస్థితులలోనూ ఇతరుల యొక్క ఉద్దేశ్యానికి నేను ప్రాముఖ్యత ఇవ్వను, నా గురించి వాడు ఏమనుకున్నా నేను పట్టించుకోను. రెండోది, మనమే మన జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకుంటాను. మూడోది, ఇక్కడ మనస్సుతో మనం ఒప్పుకుంటున్నాం పృథ్వీపై స్వర్గావతరణకి, మనస్సుతో మనం ఒప్పుకుంటున్నాం వేదమయ జీవితం జీవించటానికి, న్యాచురల్ లైఫ్ మనస్సుతో ఒప్పుకుంటున్నాం మనం. శాంతి ముందు ఉండాలి, తర్వాత సమృద్ధి ఉండాలి, తర్వాత సుఖం ఉండాలి. దీనిని ఆచరణలో పెట్టుకుందాం మనం. ఎలా ఆచరణలో పెట్టుకోవాలో ఏమిటో మనం డిస్కస్ చేసుకుంటాం. ఇదంతా కాకుండా ఫండమెంటల్గా ఒకటి ఫౌండేషన్ స్టోన్ ఒకటి వేసుకున్నాం. మనం ఎక్కడ ఉన్నామో, అక్కడ ఎందుకు ఉన్నాము అంటే దానికి మనకి తగిన అర్హత ఉంది కనుక. అంతేత ఆ పరిస్థితి మారాలి అంటే నువ్వు మారితే కానీ పరిస్థితి మారదు. మీరు మారితేనే పరిస్థితి మారుతుంది. ఎలా మారమని చెప్తున్నాను? ఈ మూడు నిర్ణయాలుగా, పృథ్వీపై స్వర్గావతరణ, వేదమయ జీవితము, శాంతి, సమృద్ధి, సుఖము అందరికీ, అలాంటి లక్ష్యాలు మనం సాధించగలుగుతాము. ఎందుకు అంటే దానికి కావలసినటువంటి తపశ్శక్తి, దానికి కావలసినటువంటి వనరులు, దానికి కావలసినటువంటి వాతావరణము గురువులు తయారు చేసి ఉంచారు. ఉపయోగించుకునేవాళ్ళు రావటం లేదు. దానికి మనం ముందుకు వస్తున్నామని నిర్ణయించుకుంటూ ఒకసారి కళ్ళు మూసుకోండి. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర, స సంప్రేక్షణాశికాగ్రం త్వం దిశశ్చానవలోకయన్ యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. కళ్ళు మూసుకుని భావం తెలుసు కదా ఈ శ్లోకానికి. శాస్త్రం గమనించండి, కళ్ళు అసలు తెరవద్దు, శరీరాన్ని కదపద్దు. సాధన సాధన చేయండి, సాధించండి దాన్ని. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. ఇది చేస్తే ఇంతకంటే గొప్ప లాభం ఏమీ లేదు అని శ్రీకృష్ణుడు అంతటి వాడు గ్యారంటీ ఇస్తే, దీన్ని వదిలేసి మిగతావన్నీ చేస్తామంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? గమనించండి శ్వాసను, శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటికి వస్తుంది. మొత్తము ఒక వైజ్ఞానికుడు ప్రయోగాన్ని ఎలా చేస్తాడో అలా ప్రయోగం చేసుకోండి. మధ్య మధ్యలో మీ శరీరాన్ని చూసుకుంటూ ఉండండి, కరెక్ట్ చేసుకోండి. మీరే కార్యకర్తలు చేయాల్సిన పనులే ఇంకా, మీరు మీకు అలవాటు అయిపోయింది. ఒక్కసారి మధ్యలో చూసుకుంటూ ఉండండి, కళ్ళు మూసుకుని శరీరం కరెక్ట్గా ఉందా లేదా, నడువు తిన్నగా ఉందా లేదా, మెడ తిన్నగా ఉందా లేదా అని చూసుకుని మళ్ళీ శ్వాస మీద గడిపోతూ ఉండండి. శ్వాస తప్ప ఇంకా ఏమీ ఆలోచించవద్దు. ఏ పని చేస్తున్నామో మనోవాక్కాయ కర్మల దాన్ని సవ్యంగా చేయండి. ఏకాగ్రత శ్వాస మీద, డైవర్ట్ కానివ్వకండి మనస్సుని, లేకపోతే సాధన వేస్ట్. ఎలాగో కూర్చున్నారు, పూర్తిగా ఉపయోగించుకోండి దాన్ని. మనస్సు చెదరనివ్వద్దు. శ్వాస లోపలికి వెళ్తోంది, శ్వాస బయటికి వస్తుంది. ప్రాణాయామం చేయకండి, ఎక్కువ పీల్చుకోవద్దు, తక్కువ పీల్చుకోవద్దు. బీ న్యాచురల్, సహజంగా ఉండండి. లోపలికి వెళ్తున్న శ్వాస గమనిస్తూ ఉండండి, బయటకు వస్తున్నటువంటి శ్వాసను గమనిస్తూ ఉండండి. తూలవద్దు, స్ట్రైట్గా కూర్చోండి, హుషారుగా, లేజీ అవ్వద్దు. అద్భుతమైన సాధన చేస్తున్నారు మీరు. మత్తులోకి వెళ్తే అట్ట మెడ కరెక్ట్ చేసుకోండి, మీరే చూసుకోవాలి పొజిషను. ఏకాగ్రత శ్వాస మీద సాధించండి దాన్ని. అర్థం చేసుకోండి ఏం చెప్పబడుతుందో అక్కడ. శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటికి వస్తుంది, పట్టుకోండి దాన్ని. దాని మీదే మనస్సు ఉండాలి మీకు. ఇంకా ఏమీ ఆలోచించవద్దు. నకించదపి చింత, ఏమీ ఆలోచించకూడదు. శ్వాస అనుక్షణము శ్వాస మీద దృష్టి. శ్వాస మీద లగ్నం చేయండి, సాధించండి దాన్ని. ఇదే పెద్ద మీకు సాధన. ఇదే అన్నిటికీ మూలం అని చెప్తున్నాను నేను. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. శ్రీకృష్ణుడు యొక్క వాక్ అది. ఇది మీరు సాధించగలిగితే దీనికంటే ఎక్కువ లాభం పొందేటటువంటి పని మీరు ఏదీ లేదు ప్రపంచంలో. మరి దాన్ని పట్టుకోండి. రిలాక్స్డ్గా స్ట్రైట్గా ఉండండి. మీరు యుద్ధం ఏం చేయటం లేదు, గమనిస్తున్నారంతే. యు ఆర్ జస్ట్ అబ్జర్వింగ్, డోంట్ ఫైట్. బీ న్యాచురల్, అబ్జర్వ్ ది బ్రెత్. సహజంగా ఉండండి. మీరు ఏ యుద్ధము చేయటం లేదు, శాంతంగా మీ ముక్కులోంచి వెళ్తున్నటువంటి గాలి, ముక్కులోంచి బయటకు వస్తున్నటువంటి గాలిని గమనిస్తున్నారు. కళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దు, అవసరం అయితే కొంచెం కొంచెం శరీరాన్ని వీలు బట్టి కదుపుకోండి. కూర్చోవడం కష్టంగా ఉంటే గోడ కానుకుని కాళ్ళు చాపేసుకోండి, కళ్ళు మాత్రం తెరవకండి. దృష్టి శ్వాస మీదే ఉండాలి, ఇంకో ఆలోచన రాకూడదు. మొత్తము శ్వాస 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 శ్వాస. మనస్సు చదవనివ్వకండి. ఇప్పుడు ఇదే క్రూషియల్ పొజిషన్. మొదలెట్టిన 10-15 నిమిషాల తర్వాత మీరు లైన్లో పడతారు. పడుతున్నప్పుడు మనస్సు మారనివ్వకండి. స్థిరంగా కూర్చోండి, కదలకుండా కూర్చోండి, కళ్ళు మూసుకునే ఉండండి. కూర్చోవటానికి ఇబ్బందిగా ఉంటే గోడ కానుకుని కాళ్ళు చాపుకోండి, కానీ ఇబ్బందిగా ఉంటే బాగా. రిలాక్స్డ్గా సీరియస్గా అబ్జర్వ్ చేయండి. మనస్సు చదవనివ్వకండి. శరీరం కాస్త కదిపినా దృష్టి శ్వాస మీదే.
అబ్జర్వ్ ది బ్రెత్, రిలాక్స్డ్ అబ్జర్వేషన్. గంటలు గంటలు చేసుకోవాలి ఇది తపస్సు అంటే. ఇంకేత ఇప్పుడిప్పుడే నేను మిమ్మల్ని లేవమనబోవటం లేదు, హాయిగా చేసుకోండి.